నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ముందు మనం ఈ ఆధ్యాత్మిక నిద్రలో కూర్చోటం నేర్చుకోవాలి. మనం ఇక్కడ మన శరీరాల్లో దేవత్వం నింపుకోవటానికి వచ్చినాం. చెయ్యి ఇలా పెట్టుకుని అలా పెట్టుకుని కూర్చుంటే దేవత్వం ఏమొస్తుంది? కరెక్ట్ గా కూర్చోండి. అందరూ దూరంగా ఉన్న వాళ్ళని కాస్త గమనించండి, చెప్పద్దు ఇక్కడ నుంచి దగ్గరికి వెళ్లి తిన్నగా కూర్చోమని చెప్పండి. మొట్టమొదటి ఇది నేర్చుకోండి. పూజ చేసే ముందు మీ శరీరం కరెక్ట్ గా ఉండాలి, అప్పుడు దేవత్వం మీలోకి దిగుతుంది. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకునే నా మాటలు వినండి, ఒక్కొక్క మాట జాగ్రత్తగా వినండి. రాబోయే 2 సంవత్సరాలలో రామరాజ్య స్థాపన జరగబోతున్నది, అది ఒక తథ్యము, అది గుర్తుంచుకోండి. రాబోయే 2 సంవత్సరాలలో రామరాజ్య స్థాపన భారతదేశంలో కాదు, సంపూర్ణ పృథ్వీపైన జరగబోతున్నది. రామరాజ్య స్థాపన సంపూర్ణ పృథ్వీ గ్రహం మీద ఈ 2 సంవత్సరాలలో జరగబోతున్నది. అందరికీ వినిపిస్తుందా? చివర మీరు వెళ్లి విని చూడండి, వాళ్ళని అడగొద్దు. చివరి వరకు వెళ్లి స్పష్టంగా వినిపిస్తుందో లేదో చూడండి. మీరు కళ్ళు మూసుకుని నేను అన్న మాటలు మీరు మనస్సులో ఇవాళ ఏం విన్నారు మీరు చెప్పాలి మనుషులకి. ఉత్తిని విని వెళ్ళటం కాదు, ఇది ఒక సాధనా శిబిరం. మీలో రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహం దింపివేయబడుతుంది, అందుకని మంత్రాలయం ఎన్నుకోబడింది. కానీ అనుగ్రహం దింపటానికి మీరు కొంత నేర్చుకోవాలి. అది రేపు సాయంత్రం నుంచో ఎల్లుండి నుంచో మొదలెడతాం. కానీ రేపు అలంకరణ ఆవాహన జరుగుతుంది, కానీ అది రేపటి సంగతి. ఇవాళ సంగతి మీరు ఏం విన్నారు? పృథ్వీపైన 2011 వసంత పంచమి నాడు రామరాజ్య స్థాపన పృథ్వీ మీద అయిపోతుంది. మనసులో అనుకోండి, అది నేను అనాలా? నేను పైకంటూ ఉంటాను, మీరు మనసులోనే అనుకోండి. అందరూ దయచేసి, మనం ఒక అద్భుతమైన క్షేత్రంలో ఉన్నాం. దీని పేరేంటి? మంత్రాలయము. అంటే మీ వాక్కు మంత్రంగా మారుతుంది. ఇది మనం పెట్టిన పేరు కాదు, రాఘవేంద్ర స్వామి పెట్టిన పేరు. అందుకని ఇక్కడ ఈ కార్యక్రమం పెడుతున్నాం మనం. చేత మనసులో అనుకోండి, 2011 మనసులోనే అనుకోండి. అందరూ అనుకోండి, దయచేసి వచ్చింది మీరు లాభం పొందటానికి. అందరూ అనుకోండి, 2011 వసంత పంచమి నాటికి పృథ్వీ గ్రహం మీద రామరాజ్య స్థాపన జరుగుతుంది, అందువల్లనే దీనిని మనసులో అనుకోండి మాటలు, అందువల్లనే దీనిని పృథ్వీపై స్వర్గావతరణ అంటారు. ఆ లక్ష్యంతో చేస్తున్నాం. మెల్లిగా కళ్ళు తెరవండి, చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినండి. రామరాజ్య స్థాపనకి ఎవరెవరు కావాలో మీకు తెలుసు కదా. మొట్టమొదట హనుమంతుడు కావాలి, హనుమంతుడితో పాటు లక్ష్మణుడు కావాలి, లక్ష్మణుడితో పాటు సీత కావాలి, ప్లస్ ఈ లోపల అయోధ్యని చూసుకోవటానికి భరత శత్రుఘ్నులు కావాలి కదా. ఈ నలుగురు మన దక్షిణ భారతదేశంలోనే అవతరించి గురు పరంపరని మొదలెట్టారు. చాలా జాగ్రత్తగా వినండి దీన్ని. హనుమంతుడు మధ్వాచార్యులుగా వచ్చారు, హనుమంతుడు మధ్వాచార్యులుగా వచ్చారు. అంతకంటే ముందు మహాభారత కాలంలో భీమసేనుడిగా వచ్చాడు. రాముడి కాలంలో హనుమంతుడు ఎలా వచ్చాడు తెలుసా మీకు? హనుమంతుడులా వచ్చాడు, తెలుసు కదా. అంచేత రామాయణంలో త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపర యుగంలో భీమసేనుడు, కలియుగంలో మధ్వాచార్యుడు. మరి తర్వాత మళ్ళా ఎవరు వస్తారు? భవిష్యత్ విధాత అనే పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? హనుమంతుడికి ఆ పేరుంది, రాబోయే కాలానికి విధాత ఆయన. ఇంజత మళ్ళా హనుమంతుడు రాబోతున్నాడు ఈ 2 సంవత్సరాలలో మీ ద్వారా. దేవతలందరూ కలిసి పూజిస్తేనే హనుమంతుడు దిగ్గళ్ళు. అందరూ అక్కర్లేదు, దేవతలు కావాలి. దేవతలంటే డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ. రాముడు హనుమంతుడు కలిసినప్పుడు రాముడి దగ్గర ఎంత డబ్బు ఉంది, హనుమంతుడి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత రాజ్యం ఉంది? రాముడికి రాజ్యం ఉందా, ఉన్న రాజ్యం పోయిందా? అర్థమవుతుందా చెప్పింది? హనుమంతుడు ఋషభముఖ పర్వతం మీద పిరికివాళ్ళలాగా జీవిస్తుంది. అంచేత మిమ్మల్ని మీరు ఖచ్చితంగా హనుమంతుడు రాముడు కంటే గొప్పవాళ్లే కాదా? ఆ కాలం సంగతి ఊహించుకోండి. మరి మీ ద్వారా ఎందుకు రాడు హనుమంతుడు? కానీ మీరు ప్రయత్నించాలి. మీరు మాత్రమే కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక అందరికీ చెప్పండి ఈ ప్రయత్నం జరుగుతోంది. ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో పృథ్వీపై స్వర్గావతరణం జరగాలి అంటే భవిష్యత్ విధాతకు మనము ఆకర్షణ వ్యక్తులు కావాలి. హనుమంతుడు భౌతికంగా దిగిపోయాడు. ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి రోడ్ల కూటమి మీద పెద్ద పెద్ద హనుమంతుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి, అవునా కాదా? ఇంకెక్కడైనా ఉందా అది? అంటే దిగేదెక్కడా ఆయన? ఆంధ్రప్రదేశ్లోనే దిగుతాడు. మీకు తెలుసునో తెలీదో, అప్పుడు త్రేతాయుగంలో ఉన్న హనుమంతుడు కూడా ఆంధ్రుడే. అది ప్రూవ్ చేసి తెలుగు డిగ్రీలో పీహెచ్డీ పుచ్చుకున్న వ్యక్తి పుస్తకం చదవండి. త్రేతాయుగంలో ఉన్న హనుమంతుడు కూడా ఆంధ్రప్రదేశే. ఆయన పుట్టిన స్థలము జబాల తీర్థమని ఇప్పటికీ తిరుమలలో ఉన్నది. మీకు తెలియదు అది, నేను చెప్తుంది అర్థమవుతుంది కదా? అంచేత దేవుడికి ముందు మూర్తి దిగుతుంది, తర్వాత మూర్తి ప్రత్యక్షం అవుతుంది. అదే కదా మనం పూజలు చేసేది, దేవాలయంలో మూర్తి ఉంటుంది, మనం ఉపాసన చేస్తాం, మూర్తి ప్రత్యక్షం అవుతుంది. ఎంత హనుమంతుల విగ్రహాలు ఎక్కడెక్కడున్నాయో మీకే కనిపిస్తుంది కదా. ఏ మెయిన్ రోడ్డు మీదకైనా వెళ్ళిపోండి, ఇంత చిన్న హనుమంతుడు కనిపిస్తుంది. అవునా? చిన్న హనుమంతుడా కనిపించేది? అర్థమవుతోందా? అంచేత హనుమంతుడి యొక్క మూర్తి కొన్ని సంవత్సరాల బట్టి ఆంధ్రప్రదేశ్లో దిగిపోయింది. కేవలం ఆ మూర్తిని అర్థం చేసుకుని తన జీవితాలు ఎలా మార్చుకోవాలో తెలిసిన కొంతమంది వ్యక్తులు. ఆంధ్రులందరూ కలవక్కలే. ఒక హనుమంతుడు రామాయణాన్ని సృష్టించాడు, మరి మీరందరూ కలిసి ఎన్ని రామాయణాలు సృష్టిస్తారు? అది మొదటి ఉద్దేశం. దానికి చేయవలసిన కార్యక్రమంలో మొట్టమొదటిది ఏంటి అంటే, హనుమంతుడు సూర్యుడిని మింగేశాడు. మింగేశాక చీకటైపోయింది. చీకటైపోయాక సూర్యుడిని బయటకు తెచ్చాడు. ఎప్పుడు తెచ్చాడో మీకు తెలుసా? దేవతలందరూ ఆయన ఆశీర్వదించారు. ఈ సంఘటన తెలుసు కదా మీకు. ఒకడే ఆశీర్వదించలేదు ఇంద్రుడు. అంచేత ఆయన దవడ కొంచెం పక్కకి వెళ్ళింది. అంచేత ఆ ఇంద్రుడు మనలోనే ఉన్నాడు. ఆ మనస్సు మనని చాలా బాధ కలగజేస్తుంది. మన దవడలు పక్కకి తిరుగుతాయి హనుమంతుడిలాగా. ఆ పని చేయకండి. అది మనం రక్షించుకోగలిగితే, ఇక్కడికొచ్చి ఈ సాధనలో పాల్గొనగలిగితే, ఈ 21 రోజుల్లో ఆ చమత్కారం ఈ 21 రోజుల్లోనే చూస్తారు. మళ్ళా ఎప్పుడో కాదు, అది గ్యారంటీ. అది రాఘవేంద్ర స్వామి జీవితంలో మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే, సత్యయుగంలో హిరణ్యకశిపుడు ప్రపంచాన్నన్నింటినీ నాశనం చేస్తున్నాడు. అప్పుడు అతని కొడుకుగా ప్రహ్లాదుడు పుట్టాడు. తెలుసు కదా మీకు కదా, ప్రహ్లాదుడికి ఏం శక్తి ఉంది? ఉందా ఏదైనా అస్త్రశస్త్రాలు ప్రహ్లాదుడికి? హిరణ్యకశిపుడు ఏం చేయగలిగాడు ప్రహ్లాదుని? ఏమీ చేయలేకపోయాడు. ప్రహ్లాదుడు ఏదైనా ఎదురు తిరిగాడా? హిరణ్యకశిపుడి మీద యుద్ధం చేశాడా? నాకు నా గురువు మీద, నారదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే. ప్రహ్లాదుడు ఏ యుద్ధం చేశాడు? ఏమీ చేయలేదు. ఏం చేశాడు? సమర్పణ చేసుకున్నాడు. గదలతో కొట్టించాడు, కొండ మీద నుంచి పడేశాడు, విషయం ఇచ్చాడు, నిప్పులో పడేశాడు. ఏమైంది ప్రహ్లాదుడు? ఆ ప్రహ్లాదుడే రాఘవేంద్ర స్వామి ఇదివరకటి జన్మ. అటువంటి స్థలంలో ఉన్నాము. ప్రహ్లాదుడు ఏం చేశాడు? మేమేం చేస్తామండి, మీరేంటి చేసేది? ప్రహ్లాదుడిలాగా జీవించటం నేర్చుకోండి. అది మొదటి 5-6 రోజుల్లో నేర్పబడితే, నేర్చాక తర్వాత కార్యక్రమాలు దాని ద్వారా మీరు చేస్తారు. ఇంచేత మొట్టమొదట ప్రహ్లాదుని యొక్క అనుగ్రహం కావాలి. ఎవరాయన ప్రహ్లాదుడు? రాఘవేంద్ర స్వామి. దాని తర్వాత త్రేతాయుగంలో రావణాసురుడికి తమ్ముడుగా పుట్టాడు విభీషణుడుగా ప్రహ్లాదుడు. విభీషణుడు లంకలోనే ఉన్నాడు, లంక వదిలేం వెళ్ళిపోలేదు, కానీ రామనామాన్ని వదలలేదు, ఎవరితోనూ దెబ్బలాట పెట్టుకోలేదు, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అర్థమవుతోందా? మనం ఎవరితోనూ యుద్ధం చేయబోటం లే, ఎవరితోనూ దెబ్బలాడబోటం లే. విభీషణులాగా శరణాగతి. యుద్ధం జరిగాక రాజ్యం ఎవరికి వచ్చింది? విభీషణుడికి వచ్చింది, తెలుసు కదా రామాయణంలో. ఆ విభీషణ తత్వం ఎవరు అంటే ఇదివరకు జన్మలో రాఘవేంద్ర స్వామి. మరి ఈ జన్మలో రాఘవేంద్ర స్వామిగా వచ్చాడు. వచ్చాక ఇక్కడ దగ్గరలోనే పంచముఖ ఆంజనేయ స్వామి ఉంది కదా, దగ్గరలోనే ఉంది. అక్కడ 12 సంవత్సరాలు రాఘవేంద్ర స్వామి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి లక్ష్మి వచ్చారు. మీకు ఈ సంఘటన చాలా మంది తెలీదు, తెలియకపోతే 21 రోజుల్లోనే అక్కడికి మిమ్మల్ని రమ్మని సాధన చేయిస్తాం. ఒకరోజు వెంకటేశ్వర స్వామి లక్ష్మి అనుగ్రహం కావాలి కదా. కొన్ని వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వడ్డీ కాసు వాడు, వాడి అనుగ్రహం అక్కర్లేదు, లక్ష్మి అనుగ్రహం కావాలి కదా. ఆయన రాఘవేంద్ర స్వామి ఆ పంచ ప్రాణాల యొక్క సాధన చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మి ప్రత్యక్షమై, ఇక్కడే ప్రహ్లాదుడుగా నువ్వు యజ్ఞం చేశావు, ఇక్కడే ఈ మంత్రాలయంలోనే ప్రహ్లాదుడుగా రాజు అయ్యాక హిరణ్యకశిపుడు చనిపోయాక నువ్వు యజ్ఞాలు చేశావు ఇక్కడే అని రాయి చూపించాడు. చూపించాక అన్నాడు, రాముడు సీత కూడా అక్కడే కూర్చున్నారు. ప్రహ్లాదుడుగా యజ్ఞం రాఘవేంద్ర స్వామి ఇక్కడే చేశాడు, రాములు సీత ఆ రాయి మీదే కూర్చున్నారు. అందువల్ల రాఘవేంద్ర స్వామి నీ శరీరాన్ని సజీవ సమాధి ఆ రాయి మీద చేసుకో, 700 సంవత్సరాల వరకు నువ్వు అక్కడ ఉండు, ఇప్పటికి 400 ఏళ్ళు అయ్యాయి, ఇంకా 300 ఏళ్ళు ఉన్నాయి. నాతో పాటు మీకు తెలిసిన వాళ్ళు ఆ మంత్రం చెప్పండి, ఓం పూజ్యాయ ఇస్తున్నాడు ఆయన. కానీ ఆయన కోరిక ఏంటి? పృథ్వీపై స్వర్గావతరణ జరిగే వ్యక్తులు కావాలి. నీ కోరికలు తీర్చుకుని వెళ్ళిపోతున్నావు, ఆయన ప్రామిస్ చేశాడు కనుక ఇస్తున్నాడు. కానీ కాదు స్వామి, నీ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకుంటాను అంటే ఆయన 3 మాటలు చెప్పాడు ఆ ప్రార్థనలో, మీరు చేసిన ప్రార్థనలో. మొట్టమొదట ఏంటి అంటే, సత్య ధర్మ రతాయ చ ఓం భజతాం ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ. అంచేత మొట్టమొదట ఆ సత్యధర్మాన్ని ఎలాగ మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు సత్యము ధర్మము అనే మాటలు సర్వనాశనం అయిపోయాయని మీకు తెలుసు కదా. అంచేత దాన్ని సవరించుకోవాలి. సత్యం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, దేని మీద ప్రేమతో రాఘవేంద్ర స్వామి ఇక్కడ తను సజీవ సమాధి అయి దీన్ని మంత్రాలయంగా మార్చాడు, అవి ఇక్కడ ఈ 21 రోజుల్లో నేర్పబడతాయి మీకు. ప్రాక్టికల్ గా మీరు ఇంటికెళ్లి చేసుకోమని చెప్పబడదు, మిమ్మల్ని ఇక్కడే అప్పుడేమవుతారు, భజతాం కల్పవృక్షంగా మారుతాడు రాఘవేంద్ర స్వామి. ఎవరికి భజత భజన చేస్తున్నారా మీరు? ఇది భజనే, కానీ తర్వాత నువ్వేం చేయాలి? ఎలాగ రాఘవేంద్ర స్వామి యొక్క కల్పవృక్ష శక్తిని మనలో మనం పెంపొందించుకోగలమో ఆ భజన ఇక్కడ మీకు నేర్పబడుతుంది. భా అంటే వెలుగు అని అర్థం సంస్కృతంలో, జన అంటే మనుష్యులు అని. మీరు వెలుగువంతులైనటువంటి మనుష్యులుగా మారినప్పుడే అది కల్పవృక్షంగా వస్తుంది. అంచేత మనం ఇక్కడ చేసిన ఈ 21 రోజులలో రెగ్యులర్ గా చేసిన వాళ్ళకి కాంప్లెక్షన్ మారిపోతుంది, శరీరపు రంగు తెల్లగా అవుతుంది. భజత అది ఎలా చేయాలి? ఆ తెలుపు ఎలా వస్తుంది? తెలుపు అంటే నేను ఈ తెలుపు గురించి మాట్లాడటల్లే, మనస్సు స్పష్టంగా ఉంటే ఎలాంటి అందవిహీనుడైనా అందంగానే కనిపిస్తాడు. మహాత్మా గాంధీ ఫోటోకి అందరూ నమస్కరిస్తారు, ఎంత అందగాడో మనకి తెలుసు కదా. ఆ అందం ఎక్కడి నుంచి వచ్చింది? భజత మనస్సులో ఆ దైవీ భక్తి, అది ఇక్కడ నేర్పబడుతుంది. సత్యధర్మ రథాయిత భజన ఎలా చేయాలి అని చెప్పి కూర్చోబెట్టి భజన చేయించాం మీ చేత. మీలో వెలుగు ఎలా నిండుతుంది దాన్ని మీకు నేర్పుతాం. కల్పవృక్షంగా మీరు మారుతారు. దాని తర్వాత నమత నమస్కారం పెట్టడం రాదు మనకి. మీలో ఎంతమంది నమస్కరించగలరు? ఒకసారి చెయ్యెత్తి నమస్కరించండి. నమస్కారం వచ్చిన వాళ్ళు ఓకే. కొంతమంది నమస్కారం పెట్టలేదు, వాళ్ళకి రాదా నమస్కారం పెట్టడం? దింపండి, ఇది నమస్కారం కాదు. నమస్కార ముద్ర ఇది. నమస్కారం అంటే మీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు గురువుకి ఇచ్చేయాలి, అదే నమస్కరించటం అంటే. అంటే ఒక్కొక్కసారి నమస్కారం చేస్తున్నప్పుడు మస్కా కొడుతున్నావేమో అనుకుంటావేమో అని, నా మస్కా, నేను మస్కా కొట్టడం లేదు, నేను నిజంగానే మీకు సమర్పణ చేస్తున్నాను అని. అంచేత గుర్తుంచుకోండి, నమస్కారం అంటే మస్కా కొట్టకండి. మీ 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు మీరు సమర్పణ చేసుకుంటే, అంటే ఏదేదో చెప్పేస్తున్నారు, మీరేమీ చేయక్కర్లే. ప్రహ్లాదుడు ఏం చేశాడు? విభీషణుడు ఏం చేశాడు? ఆ భజత నమత అది అది నేర్చుకోండి. యుద్ధం ఏం చేయక్కర్లే, ఎవరితో దెబ్బలాడక్కర్లే. కల్పవృక్షము కామధేనము మీ వద్దకే వస్తాయి. ఆ సాధన మీకు ఇక్కడ నేర్పబడుతుంది. ఆ సాధనలో ఉన్నటువంటి మొదటి 4 మీకు పేర్లు మాత్రమే ఇవాళ చెప్తాను నేను. ఆ పేర్ల యొక్క ప్రభావం చెప్పాక రేపటి నుంచి ఆ కార్యక్రమాలు మొదలవుతాయి, నేర్చుకోండి. ప్రదక్షిణ చేయటం మీకు వచ్చా? గట్టిగా చెప్పండి. వచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పాలే. రాదు. ఎందుకు రాదు? యాని కానిచ పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. ఋషులు ఏం చెప్తున్నారు అంటే, మీరు ప్రదక్షిణ చేస్తే ఏమవుతుంది? మీ యొక్క ప్రతి అడుగుతో మీ పాపాలు పోతాయి. పాపాల వల్లే కదా దారిద్ర్యము, బాధలు, దుఃఖాలు, వ్యాధులు వచ్చేది. ఇంచేత ప్రదక్షిణ చేయటం నేర్చుకోండి, అది ఇక్కడ నేర్పబడుతుంది. అడుగులు అవే. 1వ క్లాస్ చదివే పిల్లవాడు ఇంటి నుంచి స్కూల్కి వెళ్లి మళ్లీ ఇంటికి వస్తాయి, ప్రదక్షిణే కదా. బీఎస్సీ చదివేవాడు అదే ఇంటి నుంచి బయలుదేరి అదే ప్రదక్షిణ చేస్తాడు. ఇల్లు మారిపోతుందా? అర్థమవుతుంది కదా. ఇంకా పై చదువులు చదవాలి. ఇంటి నుంచి బయలుదేరతాడు, వెళ్తాడు, మళ్ళా అక్కడికే వస్తాడు. ప్రదక్షిణ ఇక్కడే జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళక్కర్లే. కానీ మీరు 1వ క్లాసులో ఉండకండి, ఇంకా మీరు ఎదగండి. మీ యొక్క అడుగు అడుగుతో పాపాలు పోగొట్టుకునేది మీరు నేర్చేసుకుంటే 20 రోజుల్లో అన్ని పాపాలు పోతాయి. పాపాలు పోతే ఏమవుతారు మీరు? కష్టాలేమీ ఉండవు, అది గ్యారెంటీ. లేకపోతే ఋషులు తప్పు చెప్పారు. ఋషులు తప్పు చెప్పారు కదా. కానీ మనం 1వ క్లాస్కి వెళ్తున్న స్కూల్కి వెళ్లి మళ్లీ ఇంటికి వస్తాం, ఎంఎస్సీ చదువుతున్నప్పుడు కాలేజీకి వెళ్లి మళ్లీ, ప్రదక్షిణ అదే. కానీ ఏం మారింది అక్కడ? మీ విద్య మారింది. ఆ ప్రదక్షిణ ఎలా చేయాలో ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. 1వ రోజు 2వ రోజులోనే మీకు తేడాలు తెలుస్తాయి. కరెక్ట్ గా చేస్తే, చెప్పిన విధానంగా చేస్తే ప్రదక్షిణ నేర్పబడుతుంది మీకు. దాని తర్వాత మీకు జపం చేయటం రావాలి. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు శ్రీకృష్ణుడు. యజ్ఞాలలో జపయజ్ఞం నేనే అంటే మరి ఆ జపం చేస్తే శ్రీకృష్ణుడు అక్కడ కనిపించటంలే మనకి. కానీ శ్రీకృష్ణుడు యొక్క దొంగ కనిపిస్తున్నాడేమో, మనం కలిపి కూర్చొని చేసుకుంటూ ఉంటే వస్తువులు మాయమైపోతూ ఉంటుంది. ఆ కృష్ణుడు అక్కర్లేదండి. యజ్ఞాన జప యజ్ఞం, జపం ఎలా చేయాలి అదంతా చేసిన తర్వాత తీర్థం తీసుకోవటం తెలియాలి. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వపాపక్షయకరం, గురుపాదోదకం శుభం. ఏ గురుపాదోదకం? మీరు మందిరాలకు వెళ్లి తీర్థం తీసుకుంటున్నప్పుడు శఠగోపం పెడతారు, చూశారు కదా? శఠగోపం మీద ఏముంటాయి? పాదుకలు ఉంటాయి. అదేమి అకాల మృత్యువుని తీసేస్తుంది, అన్ని వ్యాధుల్ని పోగొడుతుంది, అన్ని పాపాన్ని తీసేస్తుంది. ఆ తీర్థం ఎలా వస్తుందో మీకు ఇక్కడ నేర్పడదు. దాని తర్వాత అతి ముఖ్యమైనది ఏంటి? ప్రసాదం. ప్రసాదం అనేది ఎంత తిన్నారు అని కాదు. ప్రసాదం రాఘవేంద్ర స్వామి వాళ్ళ జీవితాల్లో మాంసం ఆయన ముందు పెట్టినా అది దేనిగా మారిందో మీకు తెలుసు కదా. అపక్షమ కూడా తినగలిగేటువంటి పదార్థంగా మారింది. మరి మీరెందుకు మార్చలేరు? ఆయన రెడీగానే ఉన్నాడు మీకు చెప్పటానికి. ప్రసాదం, మరి ఆ ప్రసాదం ఎలా తీసుకోవాలి, దానికి మీరు ఏం చెయ్యాలి, ఇవి మీకు నేర్పబడతాయి. ప్రదక్షిణ, జపం ఎలా చేయాలి, తీర్థం ఎలా తీసుకోవాలి. దీనికి హనుమంతుడి గురించి చెప్తూ ఒక మాట చెప్పాను. సూర్యుని బయటకు పెట్టాక అందరూ దేవతలు హనుమంతుడికి ఆశీస్సులు ఇచ్చారు. అంచేత అన్ని గురు పరంపర వాళ్ళు, అన్ని దేవతా పూజలు చేసిన వాళ్ళు ఏమీ మార్చుకో అక్కర్లేదు. మీరు ఏ దేవతని ఇన్నాళ్ళు ఎలా పూజ చేశారో అలాగే పూజ చేయండి. ఏ మంత్రాన్ని మార్చుకో అక్కర్లేదు, ఏ విధి విధానాన్ని మార్చుకో అక్కర్లేదు. కానీ ఆ దేవతకి ప్రదక్షిణ ఎలా చేయాలో నేర్చుకోండి. ఆ దేవతకి, ఆ శక్తికి, ఆ గురువుకి ఎలా జపం చేయాలో నేర్చుకోండి. ఆ శక్తి దగ్గర నుంచి తీర్థం ఎలా తీసుకోవాలో నేర్చుకోండి. ప్రసాదం ఎలా తీసుకోవాలో నేర్చుకోండి. అంచేత అందరూ గురువుల యొక్క శిష్యుల్ని రమ్మన్నాను. మీ గురువు ఎవరో ఆయన ఫోటోయే పెట్టుకోండి. ఆయన చెప్పిన మంత్రాన్నే మనసులో జపం చేసుకోండి. అర్థమవుతుందా? ఏమీ మారదు. మీది మారేదేంటి? తీసుకునే విధానం మారుతుంది. గురువుని అడుక్కో. మ్యాథమెటిక్స్ పేపర్ రాశాక అన్ని ప్రశ్నలు కరెక్ట్ గా రాసిన వాడు గురువుని బతిమాలుకోవడం మార్కులు వేయమని గురువు కాలర్ పట్టుకుంటాడు. ఏమయ్యా నేను అన్ని కరెక్ట్ గా రాశాను, మార్కులు వెయ్యావా అని. అప్పుడు గురువు ఏం చేస్తాడు? వేస్తాడా వేయడా? అదే మీరు నేర్చుకోవాలి. గురువుని అడుక్కోకండి. గురువు దగ్గర చెప్పబడినటువంటి ఈ సర్వస్వాన్ని కల్పవృక్షంగా, కామధేనువుగా మనం కూడా మారుదాం. అదంతా మీరు ఇన్నేళ్ల బట్టి చేస్తూనే వచ్చారు కనుక ఇక్కడికి వచ్చారు. ఎప్పుడూ మీరు గుర్తుంచుకోండి. చాలా మంది తెలియకొచ్చుంటారు, కొంతమంది చూసిపోదామని వచ్చుంటారు, కొంతమంది దారిలో నడుస్తూ మేం కూడా రావచ్చా అని అడుగుంటారు. కానీ వాళ్ళ పూర్వజన్మ ప్రారంభము, వాళ్ళ పూర్వజన్మ సంస్కారము మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చింది. దీన్ని నేర్చుకోండి మీరు. అంచేత ఇక్కడ వేరు వేరు గురువు దేవతల యొక్క పూజా కార్యక్రమం వేరు వేరుగా ఒకేలాగా వాళ్ళు ఎలా చేసుకుంటారో అలాగే జరుగుతాయి. వాళ్ళు చేసుకోవలసిన నియమాలు అలాగే పాటించుకుంటారు, వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలన్నీ అలాగే చేసుకుంటారు. ఎక్కడ మారుతుంది? దానికి చేసే ప్రదక్షిణ నేర్చుకోండి, దానికి చేయవలసిన జపయజ్ఞం నేర్చుకోండి, అక్కడి నుంచి పొందే తీర్థం తెలుసుకోండి, ప్రసాదం స్వీకరించటం నేర్చుకోండి. మనలాంటి అందరు గురువుల శిష్యులు కనుక ఈ నాలుగు నేర్చేసుకుంటే పృథ్వీపై సర్గావతరణ జరుగుతుంది కదా. ఇక్కడి నుంచి నేర్చుకుని ఆ విధానాన్ని మీరు అవలంబిస్తూ ఉంటే ప్రహ్లాదుడు ఏమైనా వచ్చి మీతో చెప్పేలా కలియుగంలో నా పేరు చెప్పుకోండి అని, అలాగే మీ పేరు కూడా, మీ అందరి పేర్లు కూడా భవిష్యత్తులో చెప్పగలుగుతాయి. కానీ ఇవాళ నేను చెప్తున్నదే నాకు తెలియదు. ఒక పూర్ణిమ నాడు స్వామీజీ నా దగ్గరికి వచ్చారు, నేను న్యూజిలాండ్ వెళ్ళబోతున్నా, సత్రయాగం సంకల్పించాను అన్నాడు. సత్రయాగం వినగానే నాకు గుర్తొచ్చింది, అసలు కలియుగంలో సత్రయాగం ఎప్పుడూ జరగలే. సత్రయాగం అంటే అందరూ కలిసి చేసేది, ఋషులందరూ కలిసి చేసేది సత్రయాగం. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క సాధకుడు, ఆ ఋషి పరంపర ఒక్కొక్క సంస్థ, కానీ వాళ్ళందరూ కలవరు. అది ఎప్పుడైతే ఆయన మాట అన్నారో మనం ఖచ్చితంగా చేసుకుందాం. మీ సంకల్పమే గురువుల ద్వారా ప్రపంచానికి అందజేస్తుంది. అంచేత కళ్ళు మూసుకుని ఈ సంకల్పం మనకి అందజేసి ఈ సంఘటన జరిగిన కారణానికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. మనస్ఫూర్తిగా నమస్కా మస్కా కొట్టకండి. నీ కర్మేంద్రియాలు, నీ జ్ఞానేంద్రియాలు ఈ 20 రోజులలో ఈయన సంకల్పంతో జరిగింది. ఇంకా ఎంతమంది సహాయపడ్డారు అని ఆయన కృతజ్ఞత చూపించటం ఆయన గొప్పతనం. కానీ మంచి పని ఎవరు చేసినా సహాయపడేవాళ్ళు వస్తారు. అందువల్ల మేము గొప్పగా చెప్పుకుంటున్నాం, మాకు అవకాశం ఇచ్చాడు ఆయన, మేము అవకాశం పోగొట్టుకోలేదు. అందుకు నా మిత్రులు, శిష్యులు అనలేదు నేను, నా మిత్రులు నా మాటకి సహకరించింత చేసినందుకు స్వామీజీ నేను కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా చాలా పని ఉంది. భోజనం అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ నైట్ అవుట్ అలంకరణ, అది మనం ఫ్లెక్సీలు అది చేయాలి. అందులో రుచి ఉండి మాకు సహాయపడగలిగే వాళ్ళు ఉండిపోతే ఉండిపోండి. నా సలహా ఇంకోటి ఏంటి అంటే, ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా చాలా మందికి చెప్పి ఈ విషయాన్ని మీరు ఎంతమందికి అందజేస్తే వాళ్ళు ఈ జీవితంలో మీకు మళ్లీ కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇవాళ మేము ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు ఆ అవకాశాన్ని మస్కా అంటారో నమస్కా అంటారో రేపు నేను చూస్తా, కానీ భోజనంకి మీరు వెళ్ళవచ్చు. ఒక్క నిమిషం, క్రమశిక్షణ కావాలి. భోజనానికి ఎక్కడ రెడీ అవుతుందా? నడో నిటారుగా కూర్చుని కళ్ళు మూసు కూర్చోండి. మంత్రాలయ స్థలంలో కూర్చుని ఉన్నారు. ఎప్పుడో ప్రహ్లాదుడు చేసిన స్థలమే రాఘవేంద్ర స్వామిని మనకు అందజేస్తే, మీరు ఈ స్థలంలో కూర్చుంటే, మీరు దాన్ని వినగలిగి మీలో దింపుకోగలిగితే ఎంత అదృష్టమో. దింపుకోండి ఆ శక్తిని. నిటారుగా కళ్ళు మూసుకుని ఉపయోగించుకోండి. ఈ స్థలంలోకి వచ్చి రాఘవేంద్ర స్వామి దగ్గర ఉండి నేను మీకు ఇస్తాను మొర్రో అంటూ ఉంటే మీరు తీసుకోలేకపోతే నాకు జాలి వేస్తుంది. అవకాశం వదులుకోకండి. కూర్చోండి, కూర్చుంటే చాలు. కాలేజెస్కి ఎక్కడికి వెళ్ళాక పిల్లవాళ్ళు ఏం చేస్తారు? కూర్చుని ఉంటారు కుర్చీలో, చెప్పేదేదో గురువు చెప్తాడు. కాలేజీకి వెళ్ళి ఎవడు లెక్చర్లు ఇవ్వడు, వింటాడు. వినండి, రాఘవేంద్ర స్వామి మీకు ఏం అందజేస్తున్నాడో స్వీకరించండి. అది తీర్థం అంటే, తీర్థీ కుర్వంతి తీర్థాన్ని అని నారదుడు అంటాడు. ఎవరి ఉపస్థితి వల్ల అది తీర్థక్షేత్రంగా మారుతుందో ఆయనే ఇక్కడున్నాడు. మంత్రాలయం అంతా దేనివల్ల? రాఘవేంద్ర స్వామి వల్ల. శృతి అంతా ఎవరి వల్ల? శృతి వల్ల. వెంకటరమణమూర్తి వల్ల ఆ తీర్థము తిరుమల. అంచేత వ్యక్తుల వల్ల తీర్థం వస్తుంది. స్వయముగా ఇక్కడ నేను ఉన్నాను, నా సజీవ సమాధి ఇక్కడ ఉన్నది అని ఆ తీర్థంలో కూర్చుని తీర్థం స్వీకరించకపోతే, స్వీకరించండి ఆ తీర్థాన్ని. మీరేం చేయక్కర్లే, అదే మీలోకి వెళ్తుంది. రాఘవేంద్ర స్వామి తెలుసు మీకు ఎలా ఇంజక్షన్ ఇవ్వాలో. కానీ భోజనానికి పిలిచిన వాడు ఆ కార్యక్రమంలో పాలు పంచుకోండి, మిగతా వాళ్ళు కూర్చునే ఉండండి. క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఏదైనా మీరు పొందాలండి. సత్యనారాయణ వ్రతంలో ప్రసాదం తీసుకోకపోతే ఏమవుతుందో మీకు తెలుసు కదా. ఏమవుతుంది? చాలా ప్రమాదం. ప్రసాదం ప్రసాదం లాగా తీసుకోవాలి. ఇక్కడ తింటున్నటువంటి ఆహారం ప్రసాదమే. రాముడు సీత కూర్చున్న చోటు, ప్రహ్లాదుడు యజ్ఞం చేసిన చోటు, రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి అయిన చోటు, హనుమంతుడు భీముడు మధ్వాచార్యులుగా పుట్టిన పరంపర యొక్క అత్యంత సమర్థుడు మధ్వాచార్య, ద్వైతయోగ సమర్థుడు, అంత అద్భుతమైన స్థలంలో ఉన్నారు. మీరు దాన్ని ఉపయోగించుకోండి. కళ్ళు మూసుకొని కూర్చున్నవాళ్ళు మీరు, మీలోకి గాలి ఎలా వెళ్తుందో చూడండి. గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. కళ్ళు మూసుకుని ఉండండి. భోజనానికి పిలిచిన వాళ్ళు మాత్రమే సైలెంట్గా లేచి వెళ్ళండి. ఈ లోపల మీరు శ్వాస చూసుకోండి. ఈ శ్వాస వల్లే మీరు బతికి ఉన్నారు అని గుర్తుంచుకోండి. వాయుదేవుడు అక్కడ ఉన్నాడు మీకు. ఆ వాయుదేవుడే మీలోకి వెళ్ళకపోతే మనం బతికి ఉండము. ఆ మధ్వాచార్యుల యొక్క వాయుదేవుడు, సమర్పణ యొక్క ప్రహ్లాదుడు మీలోకి వెళ్తున్నాయి. మీరు దాన్ని గమనించటం లేదు. గమనించుకోండి, పూర్తిగా సమర్పణ చెందండి. పక్క వాళ్ళది మిగతా వాళ్ళది మీరు పట్టించుకోవద్దు. శ్వాసని చూసుకోండి. ఆ వాయుదేవుడే, హనుమంతుడే వాయుపుత్రుడు. మీరందరూ కూడా వాయుపుత్రులే. మీలో వాయువు లేకపోతే మీరుండరు. మీరందరూ వాయుపుత్రులే. తేడా ఏంటి? హనుమంతుడు అది గుర్తించాడు, మనం గుర్తించలేదు. గుర్తించండి ఇప్పుడు. ఎందుకంటే దీనిని పృథ్వీపై స్వర్గం ఎలా ఉంటుందో చూపించే నమూనా ఇక్కడ తయారవుతుంది. ఇవాళ రాత్రి రేపు మీరు వచ్చేసరికి ఆ నమూనా రెడీగా ఉంటుంది. ఎక్కడ ప్రదక్షిణ చేసుకోవాలో, ఎక్కడ మీ దేవతల్ని ఉపాసన చేసుకోవాలో, ఎక్కడ మీరు జపం చేయాలో, అవంతా కూడా నిర్ణయించబడిపోతాయి ఇవాళ రాత్రి. రేపు పొద్దున్న వచ్చేసరికి ఇదంతా మారిపోతుంది వాతావరణం. కానీ దాని అంతటికి కారణం ఏంటంటే శ్వాస. మీకు ఊపిరుంటే కదా అదంతా చూసేది. మీరు ఆ శక్తి మీలోకి వస్తుంది. అదే నిజమైన శక్తి ఆ శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాసలు, దాని యొక్క శక్తి మనం మర్చిపోయాం. అందుకే నేను మీకు అంత ఛాలెంజ్గా చెప్పాను. ఇది నేర్చుకుంటే ఈ రాబోయే 18 రోజుల్లో మీరు కూడా హనుమంతుడిలాగా శక్తి చూపించగలుగుతారు. హనుమంతుడంతా చూపించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎంతో కొంత చూపించగలుగుతారు. ఆ శ్వాసని గమనించుకోండి. ఏకాగ్రత శ్వాస మీద ఉండాలి. చప్పుడు వినిపించనివ్వండి. పరీక్ష రాస్తూ ఉంటే బయట నుంచి కార్లు వెళ్ళిపోతూ ఉంటాయి, చప్పుళ్ళు అవుతూ ఉంటాయి, ఇన్విజిలేటర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా మీరు పరీక్ష రాయగలిగారు కదా 3 గంటలు. మరి శ్వాస ఎందుకు చూడలేరు మీరు? అన్ని చప్పుళ్ళు వినిపిస్తూనే ఉంటాయి, అన్ని మాటలు వినిపిస్తూనే ఉంటాయి, కానీ శ్వాసను చూడలేదు. అందులో ఏదో బలవంతంగా ఏకాగ్రత ఏం చేయక్కర్లే. రిలాక్స్డ్గా శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది. బాగా రిలాక్స్ అయిపోండి. మీరేం కష్టపడకండి. ఇన్ని సంవత్సరాలు బట్టి పీలుస్తున్న ఊపిరి అది, కొత్తగా మీరు చేయటంలే. కేవలం మార్పు ఏంటి అంటే మీరు గమనిస్తున్నారు దాన్ని. ఆ గమనంలో ఉండండి. చప్పుడు వినిపిస్తూ ఉంటుంది, మనుషులు మాట్లాడుకుంటే వినిపిస్తూ ఉంటాయి, అన్నీ ఓకే. పరీక్ష రాస్తున్నప్పుడు అన్నీ వినిపిస్తూనే ఉంటాయి. పరీక్ష రాయగలిగినప్పుడు 3 గంటల పాటు ఎందుకు చేయలేవు? రిలాక్స్డ్గా చేయండి. ఏకాగ్రత అది నేను అంటలే. హాయిగా ఉండండి. శ్వాస కళ్ళు మూసుకుని ఉండాలి. ఇంకేంటే కళ్ళు తెరిస్తే శ్వాస మీద దృష్టి ఉండదు. ఎక్కడికో పోతుంది దృష్టి. ఎవడో ఏదో చేస్తూ ఉంటాడు వాడితో మీకేంటి? మంత్రాలయంలో మంత్రం యొక్క శక్తి యొక్క ఆలయం ఇది. అన్ని మంత్రాలు ఇక్కడే ఫలిస్తాయి కనుక దీన్ని మంత్రాలయం ఉన్నారు. అందుకని అన్ని గురువులు మీ మీ మంత్రాలను ఇక్కడ చేసుకోండి, పద్ధతిగా చేసుకోండి అని అడిగాను. దేశ విదేశీయుల నుంచి కూడా మనుషులు వచ్చి చేసుకోబోతున్నారు. 2 గ్రూప్స్ వచ్చేసి కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ విదేశీయులేం కాదు, కానీ ఆ విదేశీ సంస్థలకు సంబంధించిన మన వాళ్ళు. వాళ్ళు ఆ కార్యక్రమమే చేసుకుంటారు. ఏమీ మార్చుకోము మనం. మన గురువుని మార్చాం, మన సాధనని మార్చం, కానీ పద్ధతిగా చేయటం నేర్చుకుంటాం. కానీ అన్నిటికీ ఆధారం శ్వాస, ఊపిరి లోపలికి వెళ్తుంది వస్తుంది, హాయిగా రిలాక్స్డ్గా చేసుకోండి. భోజనకి పిలుపు ఎప్పుడు వస్తుందా అని కూడా మధ్యన ఆలోచించవచ్చు. ఈయన ఇలాగే చెప్తూ ఉంటాడు, భోజనానికి పిలుపు వస్తే బాగుండు అనుకున్నా అనుకోండి, కానీ శ్వాసం చూసుకుంటూ, శ్వాసం చూసుకుంటూ అలా అనుకోండి. నేను అదే అనుకుంటున్నాను, నన్ను ఎవడు పిలవటం లేదు. నేను నా దృష్టి ఒకటి అటువైపే ఉంది, కానీ మీ దృష్టి అటు ఉండొద్దండి, నేను చూస్తున్నానట్టు. మీరు మాత్రము శ్వాసం చూసుకోండి. అనంతమైనటువంటి శక్తి, అసలైన మంత్ర జపం. దీన్నే అజప మంత్రము అంటాం. అంటే జపం చేయకుండా చేసే జపం ఇదే. శ్వాస లోపలికి వెళ్ళటం, బయటికి రావటం, ఇదే జపం. జపం ఒకే మంత్రాన్ని తిప్పినట్టు అదే శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, అదే జపం. ఇంకైతే దీన్ని అజప జపం అంటారు. దానికి చాలా మంది సోహం అనే మంత్రాన్ని కలుపుతారు. అజప మంత్రం మంత్రాన్ని కలపక్కర్లేదు. మీరు గాలి పీల్చుకుంటూ ఉంటేనే మీరుంటారు. గాలి ఉంటేనే కదా నువ్వు ఉంటావు. గాలి ఆగిపోతే వీళ్ళు ఎంత తొందరగా పంపించేద్దామా అని చూస్తాను ఇంట్లో. అంచేత నీ అహంకారం నీ శ్వాస వల్లే ఉంది. ఆ సోయే నీవు. ఆ అద్భుతమైనటువంటి శక్తిని ఇవాళ మీరు గుర్తిస్తున్నారు. మీ అదృష్టం. ఐదో రోజు చెప్పవలసిన పాఠం ఇవాళ మీరు వినిస్తున్నారు. కానీ ఐదో రోజు మళ్లీ విశాలంగా విశదంగా పద్ధతిగా చెప్తాను. కానీ చేయగలిగే వాళ్ళు ఇది చేసుకుంటూ ఉండొచ్చు. అజప గాయత్రి అని కూడా దీని పేరు. ఇదేది మంత్రం కాదు. గయాన్ త్రాయతీతి గాయత్రి. ప్రాణాలను రక్షించేది గాయత్రి. మీ ప్రాణాలను ఏది రక్షిస్తోంది? మీ శ్వాస. అంచేత మీ శ్వాసే గాయత్రి. గాయత్రి అంటే గయాన్ త్రాయతి ఇది గాయత్రి. గాయత్రి అంటే ప్రాణాలను రక్షించేది. మీ ప్రాణాలను ఏది రక్షిస్తోంది? మీ శ్వాస. మీరేం జపం చేయటం లే, మీ కంట్రోల్లో కూడా లేదు. ఎవడైనా మీ ముక్కు పట్టేసుకుంటే చాలా చికాకు పడతారు. మీరు నోరు కూడా మూసేశారనుకోండి రెండో నిమిషాల్లో. అంచేత ఆ జపం అలా జరుగుతూనే ఉంది. అజప గాయత్రి. ఆ అజప గాయత్రి దీక్ష ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు రాఘవేంద్ర స్వామి సముఖంలో. దీక్ష అంటూ ఏం లేదు, గుర్తించటమే. ఇప్పుడే మీరు కొత్తగా గాలి పీల్చటం మొదలెట్టారు. ఇవాళే నేను ఊపిరి పీల్చుకుంటున్నాను అన్నవాళ్ళు లేచి నుంచుంటే నేను చాలా చూసి ఆనందిస్తాను. ఎవరైనా ఉన్నారా ఇవాళే గాలి పీల్చటం నేర్చుకున్న వాళ్ళు? అక్కడ ఎవడో ఒకడు నుంచున్నాడే, ఇంకో పని మీద వెళ్తున్నాడా? ఇంచేత గాలి పీల్చటం ఏం నేర్చుకోకల్లే, గమనిస్తున్నారు దాన్ని. ఆ గమనించటమే సైన్స్ అంటాం. పళ్ళు చెట్టు నుంచి పడుతూ ఉంటాయి, అందరికీ తెలుసు. కానీ న్యూటన్ అనే అతను గమనించాడు, ఫార్ములా తెలుసుకున్నాడు. మీరు శ్వాసను గమనించండి, మీ శక్తి బయటకు వస్తుంది. గమనించుకోండి. ఇది కేవలము మీకు భోజనానికి డిసిప్లిన్ గా ఉండమని నేర్పుతున్నాను అంతే. మీకేం సాధన చేయించటం లేదు. అంటే మీకు కదలొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ కళ్ళు మూసుకుని శ్వాసను చూసుకోండి. అంచేత ఎవరైనా భోజనానికి పిలిస్తే దయచేసి ముట్టుకుని లేపండి మమ్మల్ని. మీకు చెప్తాను, నేను వాళ్ళకి చెప్తున్నా. గమనించుకోండి. ఈ అవకాశం వదులుకోకండి మంత్రాలయంలో. దాని తర్వాత నేను ఇచ్చిన రిక్వెస్ట్ గుర్తుంచుకోండి. ఉండిపోగలిగే వాళ్ళు ఉండిపోండి. దీన్ని మార్చదలుచుకున్న స్థితిలో మార్చడానికి తగినవి ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది కూడా తర్వాత మనం చూసుకుందాం. కానీ మాటలన్నీ శ్వాస గమనిస్తూనే, మీకు ఊపిరి మీద దృష్టి ఉండాలి. శ్వాస మీదే కళ్ళు మూసుకుని ఉండండి. ఆహారం తింటున్నప్పుడు ప్రసాదంగా స్వీకరించుకోండి. ఏదైనా మీ భావనలో ఉంటుంది. ప్రసాదంగా తింటే ప్రసాదం అవుతుంది. ఇదేంటి అంటే గడ్డ అవుతుంది. అది సత్యనారాయణ వ్రతంలో అదే కదా చెప్తాడు. డబ్బున్న ఓడని చూపించి ఏముంది అంటే గడ్డింది అంటాడు, గడ్డి అయిపోతుంది. కథ తెలుసు కదా. చేత తింటున్న ఆహారాన్ని భక్తిగా రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహం మీరు తీసుకుంటున్నారు అన్న భావంతో తినండి. శ్వాస శ్వాసని మర్చిపోకండి. మూలమంత్రం అదే, అజప గాయత్రి అదే. శ్వాసని గమనించుకోండి. మీరు శ్వాసని గమనిస్తే సహజంగానే మీరు అజప గాయత్రి చేస్తున్నారు. దానికి మూల పురుషుడైన హనుమంతుడు, భవిష్యత్ విధాత భీమసేనుడు, మధ్వాచార్యులు, ప్రహ్లాదుడు, విభీషణుడు, రాఘవేంద్ర స్వామి అనుగ్రహం మీకు లభిస్తోంది. మంత్రాలయంలో ఉన్నారు మీరు. ఆయన స్థాపించిన ఆలయం. యూనివర్సిటీకి వెళ్లి చూసొస్తే ఏం రాదు, వెళ్లి చదువుకుంటే డిగ్రీ వస్తుంది. కానీ చదువుకోవాలంటే అడ్మిషన్ కావాలి. అడ్మిషన్ ఏంటి? ఇక్కడుండటమే. మంత్రాలయంలో ఇక్కడుంటే ఈ యూనివర్సిటీలో ఉన్నారు. అక్కడెక్కడో ఉంటే ఇదంతా వినరు కదా. ఇంకేత మీకు అడ్మిషన్ వచ్చేసింది, ఉపయోగించుకోండి దాన్ని. ఇంకా రేపటి నుంచి లలిత ఉపాసన, మహాలక్ష్మి ఉపాసన, గాయత్రి ఉపాసన, బ్రహ్మకుమారి యొక్క రాజయోగము, ఎడ్గర్ కేసీ అనేటటువంటి విదేశీయ సాధన, ఏలిసే బేలీ అనే విదేశీ సాధన, ఆ సాధకులు వచ్చి ఉన్నారు. అవి ఎందులో మీరు పాలు పంచుకోదలుచుకున్నా కాదు, మేము వేరుగా పారాయణలు చేసుకుంటాం, దత్తపారాయణలు చేసుకుంటాం, సాయి పారాయణలు చేసుకుంటాం, హనుమాన్ చాలీసాలు చదువుకుంటాం, సుందరాకాండ చదువుకుంటాం, దుర్గా సప్తశతి చదువుకుంటాం, మీ ఇష్టం. దానికి తగిన ఏర్పాట్లు మీకు అందజేయబడతాయి. తగిన ఏర్పాట్లు అంటే కూర్చోటానికి జాగా, మీరు తెచ్చుకున్న ఫోటో పెట్టుకోవటానికి ఒక జాగా ఇవ్వబడుతుంది. ఫోటోలు మీరే తెచ్చుకోవాలి, మీ ఉపాసన దేవతది, మీ గురువుది. దానికి ఏ నియమాలు కావాలో, ఎలా కావాలో, మీరు మీరే పెట్టుకున్న నియమాలు ఇన్నాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే చేసుకుంటారు. కానీ దానితో ఈ అజప గాయత్రిని ఎలా కలపాలో నేర్పుతారు. ఎందుకంటే నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఊపిరి పీలుస్తున్న వాళ్లే వస్తారు అని నా నమ్మకం. మీకు ఇంకా నమ్మకం లేదేమో, రేపు వచ్చి చూడండి. వాళ్ళందరూ కూడా ఊపిరి పీలుస్తూనే ఉంటారు. అంచేత ఆ ఊపిరిని నీ దేవతాశక్తి ఎలా పొందాలో నేర్పబడుతుంది. అలాగే కొన్ని పుస్తకాలయాలు కూడా వస్తాయి. మీకు నచ్చిన పుస్తకాలు, కేవలం పుస్తకాలే కొనుక్కుంటా ఉన్నవాళ్ళు కూడా రావచ్చు. ఒకసారి రాఘవేంద్ర స్వామిని కూడా మనసులోనే పిలుచుకుందాం. పైకి నేను మంత్రం చెప్తాను, మళ్లీ ఆయన్ని వేడుకోండి. స్వామి, మాకు వచ్చింది ఏదో చేస్తున్నాం, నీ అనుగ్రహం కావాలి. ఆయన స్థలంలో ఉన్నాం కనుక ఆయన్ని ప్రార్థన చేయటం ఉచితం. ఎప్పుడు మనస్సులో నాతో పాటు అనుకోండి, ఓం పైకనద్దు, ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఆర్తిగా బాధపడండి, నా మాటలను మీ భావనగా మార్చుకోండి. స్వామి, మాకు భక్తి లేదు, మాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, నీ శరణుకు వచ్చాను. స్వామి, నీ శరణుకు వచ్చాను. నువ్వే వాగ్దానం చేశావు, నీ మాట మీద నమ్మకంతో ప్రహ్లాదుడులాగా నీ మీద నా భారాన్ని పడేస్తాను, విభీషణులాగా నీ చరణాలను శరణు పొందుతాను. ఆ ఏడుపు, ఆ భావన రానివ్వండి. ఆవేదన లేకుండా ఏమొస్తుంది? ఆవేదన, నీ ఆవేదన బట్టి ఫలితాలుంటాయి. స్వామి, నిన్ను శరణు వేడుకుంటున్నాను, భక్తుల జీవితాలలో చమత్కారాలు జరగటం మేము చదువుతున్నాము, మరి మా జీవితంలో ఎందుకు రాదు? మేము భక్తులం అవ్వాలి, కానీ మాకు తెలియదు భక్తులు ఎలా అవ్వాలో, సాధనలు ఎలా చేయాలో నాకు రాదు. కానీ నీ మీద విశ్వాసం ఉంది, నీకు శరణాగతి అయ్యాను. ఆ భావన తెచ్చుకోండి, ఏడవండి లోపల. పైకి ఏడగలిగితే ఏడ్చేయండి, ఏం పర్వాలేదు, కానీ డ్యాన్సులు అవి చేయకండి, కంట్రోల్లో ఉండండి. కానీ ఆవేదన తెచ్చుకోండి. ఈ ఆవేదన 18 రోజులు ఉంచుకుంటే ఆ భక్తి మీకు అన్ని ఇస్తుంది. ఆవేదన, స్వామి నీ శరణాగతి, ఇవి నా కష్టాలు, చెప్పుకోండి మీ కష్టాలు. నన్ను ఏం చేయమంటారు, ఎలా చేయిస్తారు? నేను మాత్రం ఇక్కడికి వచ్చి కూర్చుంటాను, ఎవరు మీ ఇంటికి వచ్చి ఎవరు చెప్పడమ్మా, మీరు రావాలి నేర్చుకోవటానికి. అందరికీ చెప్పండి, వీలున్న వాళ్ళు ప్రతిరోజు రండి, వీలు లేని వాళ్ళు ఎన్ని ఎక్కువ రోజులు రాగలిగితే రండి, వీలు లేని వాళ్ళు కనీసం ఒక రోజుకైనా రమ్మనమని చెప్పండి బంధువులకి, వాళ్ళకి, ఎక్కడున్న వాళ్ళకైనా. అమెరికా నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి, మాస్టారు మేము కూడా రావచ్చా అని. నేనేం చెప్తాను రావచ్చా అంటే, వాళ్ళు వచ్చి వెళ్ళటానికి 6 లక్షల రూపాయలు కావాలి. నేను ఖర్చు పెట్టమని చెప్పేదా వద్దని చెప్పేదా? తెలివైన వాడవుతే ఏం చేస్తాడు, మీరు నిర్ణయించుకోండి. అర్థమవుతుంది కదా, 6 లక్షలు ముఖ్యమా, అనుగ్రహం ముఖ్యమా? కానీ నేను చెప్పలేను కదా వాళ్ళకి, నేనేమన్నా మీ ఇష్టం. కానీ వాళ్ళు ఇద్దరు వ్యక్తుల్ని దీనికి కవర్ చేయడానికి పంపించారు. ఇప్పుడు వీడియో తీస్తున్న వాళ్ళలో ఒకడు అమెరికా వాళ్ళు. ఇక్కడ జరిగే ప్రతి ముక్క మాకు పంపించండి, ఏ రోజుకు ఆ రోజు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందా ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజుకు ఆ రోజు వెళ్ళిపోతుంది, ఇదంతా అమెరికాకి వెళ్తుంది. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఇక్కడుండి మనం ఏం చేస్తున్నాం, అందుకు చెప్తున్నా, ఇదేం గొప్ప కోసం చెప్పటంలే. అక్కడున్న వాళ్ళు ఏడ్చి మొత్తం కెమెరామెన్ ని వాళ్ళని పిలిచి రోజు రోజు ఏం జరుగుతుందో కావాలి, నెక్స్ట్ డే మేము అక్కడ చేసుకుంటాం. మరి ఇక్కడున్న వాళ్ళు మీ అవకాశం మీది, అది గుర్తుంచుకోండి, అందరికీ చెప్పండి. ఎందుకంటే ఇలాంటి సత్రయాగము, ఇలాంటి అవకాశాలు, ఈ రహస్యాలన్నీ ఎప్పుడూ బయటకి చెప్పబడలేదు. కేవలము స్వామీజీ యొక్క సంకల్పం, ఈ స్వామీజీకి సంకల్పం ఆయనది కూడా కాదు, గురువులదే, అంతవరకు రైట్. కానీ గురువుల సంకల్పం బయటపడాలి అంటే అలా చేయించగలిగే శరణాగతి ఉన్నటువంటి దమ్మున్న వాళ్ళు కావాలి. నేను చెప్పుకున్నాడు కదా, జరుగుతాయి, ఇదో పెద్ద చమత్కారం. ఇంకేమి, అన్ని జీవితాలలో అద్భుతమైనటువంటి చమత్కారాలు జరుగుతాయి. ప్రహ్లాదుడి జీవితంలో జరిగింది, హనుమంతుడి జీవితంలో జరిగింది, జరుగుతాయి. కానీ నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, అది గుర్తుంచుకోండి. మీ బంధువులందరికీ చెప్పండి, ఎక్కడున్న వాళ్ళని, నా వాళ్ళు అయితే అందరికీ చెప్పాను ఖచ్చితంగా, నా వాళ్ళు అప్పుడే చాలా మంది చాలా దూర ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉండిపోయి ఉన్నారు, మీరు చూసి ఉంటారు. ఈ అవకాశం వదులుకోకండి అని చెప్పాను నేను వాళ్ళకి. ఇంచేత నేను కూడా న్యూజిలాండ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని, అమెరికా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని దీనికోసం వచ్చాను నేను. ఈ అవకాశం నేను వదులుకోను. నేను నా వాళ్ళందరితోనూ ఒకే మాట చెప్పేవాడిని, ఎవరూ లేకపోతే నాకే, నేను చాలా అదృష్టవంతుడు, నా ఒక్కడికే అంతా వస్తుంది. కానీ సూర్యుడు ఉదయించాక ఒక మనిషి ఉంటే ఆ ఒక్కడికే సూర్యుడు కనిపిస్తాడు, వెలుతురు వస్తుంది. 1000 మంది ఉంటే 1000 మందికి అదే సూర్యుడు, 100,000 మంది ఉంటే 100,000 మందికి అదే సూర్యుడు. ఈ అవకాశాన్ని వదులుకోకండి, అర్థం చేసుకోండి, ఉపయోగించుకోండి. శ్వాసను గమనించటం మర్చిపోకండి. నాకు కూడా చాలా నమ్మకం ఉంది, అతి త్వరలో భోజనం ప్రసాదం మీకు లభిస్తుందని. ప్రసాదంలో ఎప్పుడు కూడా చివరి వాడు అదృష్టవంతుడు, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. హిమాలయాలలో ఉన్నటువంటి మా గురువు గారు నాకు ఒక మాట చెప్పారు, ఎప్పుడైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే కొనుక్కొని తినకండి, డబ్బు ఇచ్చి తినండి. కొనుక్కోవటానికి డబ్బు ఇవ్వటానికి తేడా తెలుసా మీకు? కొనుక్కోవటం అంటే రే ఇంకిచ్చాను రా తిండి పెట్టు, హోటల్ వాడుతూ అంటారు. నా గురువుగారు ఏం చెప్పారంటే, నీకు తిండి లేకపోతే తీర్థక్షేత్రంలో పడిన ఇంగిలాకు మీద ఉన్న మెతుకు తీసుకు తిను, అదృష్టవంతుడివి. మనకు ఆ విలువ తెలీదు. శబరి తన ఎంగిలి పళ్ళిచ్చింది రాముడికి. వివాహం జరుగుతున్నప్పుడు ఒకళ్ళ ఎంగిలి ఒకళ్ళకి పెడతాం. ఆత్మ జీవాత్మ, ఆత్మ పరమాత్మ కలియక ఆహారం ఎంత తింటున్నామో అని కాదు, తినే భావనలో ఉంటుంది. ఇంకా ఇక్కడ తొందరపాటు వద్దు, అందరి తర్వాత తిందాం, అందరికీ పెట్టి తిందాం, తింటాం, లేకపోతే ఆకుల మీద మిగిలింది తిందాం. ప్రసాదం అది. ఆ అవగాహన నేర్చుకోండి. ఆ ఉద్దేశాన్ని కనుక మీరు నేర్చుకోగలిగితే, తీర్థ ప్రసాదాలు, ప్రదక్షిణ, జపయజ్ఞము మీరు నేర్చుకోగలిగితే, కొద్ది రోజుల్లోనే మీ జీవితాలలో చమత్కారాలు వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. చదువుకుంటే చదువు రాదా, నేర్చుకుంటే ఎందుకు రాదు భక్తి? కానీ ఆవేదన, నాకు భక్తి లేదు, కావాలి, ఇచ్చేది ఆయన. భక్తి మనకి మనంతట మనకి రాదు, గురువు అనుగ్రహంతోనే వస్తుంది భక్తి. అడగాలిగా, అమ్మైనా అడగందే పెట్టారు, అడగండి. ఇప్పుడు ఎదురకుండా ఉన్నాడు ఆయన. అనేక మంది గురువుల యొక్క శిష్యులు రెడీగా ఉన్నారు వాళ్ళ గురువుల యొక్క అనుగ్రహం మీకు ఇవ్వటానికి. అందుకే దీన్ని ఈ సకల సమర్థ సద్గురు శిష్యుల సమ్మేళనం. ఇలాంటి అవకాశము అందరు గురువుల శిష్యులు ఒకచోట జరగటం అనేది నాకు తెలిసి ఎప్పుడూ జరగలేదు. ఇక ముందు మీ వల్ల జరుగుతుంది, మీ వల్ల జరుగుతుంది. ఇక్కడ ఎలా చూసుకున్నారో అలాగే మీరు కూడా నేర్చుకుని చేసుకుంటారు. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదులుకోకండి. మళ్లీ కళ్ళు మూసు కూర్చోండి, అజపాలు చేయండి. సాధనమ్మా, నేర్చుకోండమ్మా, వచ్చింది నేర్చుకోండి. ఇది ఎవడు చెప్పడు మీకు? పెద్ద పెద్ద ఋషుల దగ్గరికి వెళ్లినా వాళ్ళు పరీక్షలు పెట్టాక మీకు ఇవి నేర్పుతారు. భవిష్యత్ విధాత హనుమంతుడి యొక్క అనుగ్రహం, రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహం మీకు బలవంతంగా నేర్పిస్తోంది.